ప్రెసిడెంట్ గారికి చాలా వదనాలు. యోగ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. యోగ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. ఏదైనా చాలా మంది కొన్ని ప్రశ్నల్ని నన్ను అడిగినారు, అందువల్ల వాళ్ళందరికీ ఈ రాత్రి అది జవాబు. ఈ ప్రశ్నలకు పబ్లిక్ గా చెప్తాను, వచ్చి కూర్చోండి అన్నాను. కాబట్టి వాళ్లకు మీకు కూడా ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. యోగ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది ప్రాముఖ్యమైన విషయం కానే కాదు, ఎక్కడికి వెళ్తా ఉన్నాం అది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఎక్కడికి వెళ్తా ఉన్నాం అనే ప్రశ్నకు మనం రాత్రి జవాబు పొందాలి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, భూమి ఆకాశములను సృజించిన మహిమోన్నతుడైన దేవుణ్ణి మా తండ్రి అని సంబోధించుటకు యేసుప్రభువులు మా కలిగిన ఈ ఆధిక్యతకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రాచీన నిబంధనలో మీకెంతో సమీపంగా ఉండిన ప్రవక్తలు సైతం మిమ్మలను తండ్రి అని సంబోధించలేకపోయేది. మీ అనంతమైన కృపను బట్టి యేసుక్రీస్తులు మమ్మలను కుమారులుగాను కుమార్తెలుగాను చేసి తండ్రి అని సంబోధించుటకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతకై నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. నాకు మరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను అని వాగ్దానము చేసిన దేవుడవు. మీరు నమ్మదగిన వాడవు, మీరు ఎన్నడూ అబద్ధం చెప్పరు, అసలు మీ పేరే సత్యం. అందుకై నీకు స్తోత్రములు, నీకు వందనాలు చెల్లిస్తున్నా. గత 4 దినాలు మాకు మీరు తెరవబడిన పరలోకాన్ని ఇచ్చినందుకై స్తోత్రాలు. దేవుని సన్నిధిని మేము దండిగా అనుభవించగలిగితేనే మీకు స్తోత్రములు. పరిశుద్ధాత్మ ప్రభు మా మధ్యలో సంచరించను అందుకై స్తోత్రాలు. మీ వాక్యము స్వేచ్ఛగా ధారాళంగా ఇచ్చినందుకై స్తోత్రాలు. వాక్య సమృద్ధిలో మమ్మల్ని ఉంచితేనే మీకు స్తోత్రాలు. వాక్యముతో కలిపినందుకై మీకు స్తోత్రములు, మీకు వందనాలు. గత 4 దినాలు క్రమంగా రాగలిగిన ప్రియులందరిని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభు కొరకై ఎంతమంది తీర్మానం చేసిరో వారిని బట్టి కూడా మీకు స్తోత్రములు, మీకు వందనాలు. మానవ మాత్రులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం ఉంచుకుని మా బుద్ధిహీనతను మా లేమిడిని ఎరిగిన దేవుడవై మీ వాక్కుల సముదాయమైన బైబిల్ గ్రంథాన్ని మా హస్తగతం చేసినందుకై స్తోత్రాలు. ఇది మేము చదివినప్పుడు మాకు అర్థం కాదని ఎరిగిన సర్వజ్ఞుడు అయిన దేవుడు పరలోకము నుంచి గొప్ప ఉపాధ్యాయుడైన పరిశుద్ధాత్మను పంపినందుకై స్తోత్రాలు. ఆయన సత్యములోనికే నడుపువారు, ఆయన అబద్ధములోనికి ఎన్నడూ నడపరు. కాబట్టి ఈ రాత్రి ఆయన సహాయమున మేము మీ సత్యములో ప్రవేశించదముగాక. మీ వాక్యము మా పాదములకు దీపం అన్నారు, మా త్రోవలకు వెలుగు. ఇది కూడా వాస్తవికమైన సత్యమే. ఈ రాత్రి మీ వాక్యాన్ని మేము చదువుతుండగా మాకు వెలుగును మీరు ప్రకాశింపచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి మీ సన్నిధిలో ఉండగా మా సమస్యల్ని మీరు ఎరుగుదురు, మా హృదయాల్లోని తలంపులను మీరు ఎరుగుదురు, మా మనస్సుల్లో ఏం పరిగెడుతున్నాయో మీరు ఎరుగుదురు, మా అందరి అక్కర్లను తీర్చ శక్తిమంతుడవు. ఇది సత్యం, అందుకని మీకు స్తోత్రాలు. నేను చదివిన ఈ వాక్య భాగంలోని గంభీరమైన సత్యాన్ని విడుదల చేయండి. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? ఈ ప్రశ్న యుగ యుగాలలో మానవాళిలో మసులుతూనే ఉంది. ఈ ప్రశ్నకు మేమందరం జవాబు చెప్పాలి. ఈ రాత్రి జ్ఞానము కృపను ప్రసాదించండి. మా యొక్క అయోగ్యతను మీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాం. మీ ప్రశస్తమైన రక్తపు ప్రోక్షణ కిందకి ఆత్మ శరీర జీవములను తెచ్చుకుంటూ ఉన్నాం. ఇక్కడ కూర్చున్న వారు మాత్రమే కాకుండా ఈ మైక్ ద్వారా దూరంగా ఉండి నిలబడి గాని కూర్చొని గాని నడుస్తూ గాని పడుకుని గాని ఈ స్వరాన్ని వింటూ ఉంటే ఏదో ఒక విధంగా వారిని చెరపట్టి వారిని రక్షించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ చివరి దినం ఒక ఘనమైన కార్యాన్ని, దైవ కార్యాన్ని మా మధ్యలో జరిగించండి. తెరవబడిన పరలోకాన్ని ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన విధానములో మాకు అనుగ్రహించండి. దేవుడు మేము కలిసిన స్థలంగా ఈ స్థలము మార్చబడునుగాక. మా అందరితో మీరు మాట్లాడండి, చెవి కలిగిన వాడు వినుగాక అన్నారు. మీరు ఏ చెవిని గురించి అయితే ఆ విధంగా ఉపదేశించుతురో అలాంటి చెవిని నాకు మాకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిగా మాతో మాట్లాడండి తండ్రి. మాకు నిద్ర రాకున్నట్లు సహాయం చేయండి. మిమ్మల్ని మీరు చెరపట్టండి. మా మనస్సులు, మా శరీరాలు, మా ఆత్మలు మీ దైవహస్తాల్లోనికి అప్పగించుకుంటూ ఆ ప్రార్థనను అంగీకరించమని, జవాబులను అనుగ్రహించమని, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించుతున్న జీవము కలిగిన మా రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క నమ్మకమైన నామమున ఎంతో విశ్వాసముతో, వినయముతో, విధేయతతో, భక్తి మర్యాదలతో వందనస్థులమై ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. యోగు గ్రంథం 14:14 మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా అనే ప్రశ్న యుగ యుగాలుగా మానవాళిలో మసలుతూనే ఉంది. ఇంతకు నేను చనిపోతే ఏమవుతాం, నేను మళ్లీ తిరిగి లేస్తానా అనేది ప్రాముఖ్యమైన ప్రశ్న. మనం ఎక్కడి నుంచి వచ్చినాం అనేది ప్రాముఖ్యమైనది కాదు. మనము ఎక్కడికి వెళ్తా ఉన్నాం? నేను ఒక పశువు దగ్గరికి వెళ్లి, పశువా నువ్వు ఎందుకున్నావు అంటే అది నాకు జవాబు చెప్పదు. ఎక్కడికి వెళ్తావు అంటే అది జవాబు చెప్పదు. నేను ఒక అర్థసహితమైన మీనింగ్ఫుల్ లైఫ్ లీడ్ చేయాలంటే, స్టార్ట్ చేయాలంటే ఈ ప్రశ్నకు జవాబు చెప్పి తీరాలి. నీవు కూడా ఈ రాత్రి ఈ ప్రశ్నకు జవాబే చెప్పకుండా వెళ్తే నువ్వు ఎంతో దౌర్భాగ్యుడవు, దౌర్భాగ్యురాలవు, అపాయంలో ఉన్నావు. కారణం మరణము సత్యం, ప్రతి నరుడు మరణించాల్సిందే. కాని మరణమైన తరువాత నరులు తిరిగి బ్రతుకుదురా? ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు మరో 4 ప్రశ్నలు నేను అడుగుతాను. ఈ 4 ప్రశ్నలకు జవాబులను మనం అడుగుతాం. మొదటిదిగా, అసలు మరణం అంటే ఏమిటి? 2వ ప్రశ్న, మరణించిన వాళ్లు దయ్యాలవుతారా కారా? అలా కాకుంటే ఎవరు ఈ దయ్యాలు? 3వ ప్రశ్న, మన పిల్లలు, ప్రతి ఇంటిలో మరణం తన చల్లని చెయ్యిని ప్రవేశపెట్టింది. కొందరిళ్లలో భార్యలు లేరు, కొందరిళ్లలో భర్తలు లేరు. మనం ఎంతో పెంచి ముద్దాడి కౌగలించి ఎత్తుకున్న చిన్నబిడ్డలు కొంతమంది లేరు. కానీ వాళ్ళంతా ఈ రాత్రి ఎక్కడున్నారు? వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? 4వ ప్రశ్న, నీవు చనిపోతే ఎక్కడికి వెళ్తావు? ఇవన్నీ ప్రాముఖ్యమైన ప్రశ్నలు. నువ్వు ఎక్కడికి చనిపోతే ఎక్కడికి వెళ్తావు అంటాడేమిటి? ఈనా నేను రావాలనా అని అంటారేమో. ఒక దినం నీకు ఇష్టమున్నా లేకపోయినా రావాల్సిందే. ఎందుకంటే మనుషులం మట్టితో చేయబడిన వాళ్ళ మళ్లీ మన్నైపోవాల్సిందే. కాబట్టి ప్రశ్నలన్నీ చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలు. మరణమైన తరువాత నరులు తిరిగి బ్రతుకుదురా? ఈ లోకంలో చాలా మంది జన్మిస్తూ ఉన్నారు అని ఫ్యామిలీ ప్లానింగ్ చేయమని చెబుతారు. కానీ ఎంతమంది చనిపోతున్నారో అది చెప్పరు. మరణం యొక్క వేగం ఎంత ఉందో తెలుసా అండి? ఇట్లా నేను 2 అంటే 3 చనిపోయినారు అప్పుడే ఇవన్నీ లోపలనే. మరణం యొక్క వేగము అంత అంటే 2 సెకండ్లకు 3 చనిపోతారు. అంటే నేను మాట్లాడుతుంటే దేశంలో, లోకంలో ఎక్కడో మరణిస్తూనే ఉన్నారు. అట్లా అని అది మనకు కూడా ఒక దినం అట్లా అంటారు అంతే. కాబట్టి ప్రతి నరుడు మరణించాల్సిందే. బైబిల్ గ్రంథాన్ని గనక బాగా చదివితే ఈ లోకంలో సింహాలు జయించిన బలాజ్యులున్నారు, రాజ్యాలు జయించిన పరాక్రమశాలులున్నారు. కానీ మరణాన్ని జయించిన వీరుడు ఎవడు ఎక్కడా ఎప్పుడూ లేరు. ప్రసంగి గ్రంథం రాసిన మనిషి పేరు సొలొమోను రాజు. ఆయన ఈ మరణాన్ని బాగా ధ్యానించి ఇట్లా అన్నాడు, ఈ యుద్ధంలో విజయము లేదు అన్నాడు. ఆయన ఒకవేళ యుద్దాలు చేసి జయించవచ్చు, కానీ మరణ యుద్దంలో జయమే లేదు అన్నాడు. కాబట్టి యుద్దంలో నీకు కూడా జయం లేదు, కాబట్టి చనిపోతే ఎక్కడికి వెళ్తాం, ఏమవుతాం, మన ప్రియులు ఎక్కడున్నారు, ఏం చేస్తూ ఉన్నారు, ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇప్పుడు ఈ నాలుగు ప్రశ్నలకు ఒక్కొక్క దానికి జవాబు గనక చెబితే అప్పుడు మీరు కూడా ఈ రాత్రి మరణమైన తరువాత మనుషులు తిరిగి బ్రతుకుతురా అనే ప్రశ్నకు మీరు జవాబు చెప్పగలరు. మొదటి ప్రశ్న, మరణం అంటే ఏమిటి అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే మానవ జీవితము బహు చిన్న జీవితం, ఆ చిన్న జీవితంలో చాలా మటుకు అయిపోయింది. ఇంకా బ్రతికినన్ని రోజులు మనం బ్రతకం, బ్రతికినన్ని సంవత్సరాలు బ్రతకడానికి ఛాన్సే లేదు. కాబట్టి జీవితము బహు చిన్న జీవితం. ఈ జీవితాన్ని గురించి బైబిల్ గ్రంథం ఇట్లా చెబుతారు, యాకోబు అని ఒక దైవజనుడు ఉండేవాడు, యోసేపు ఐగుప్తులో రెండవ రాజుగా ఆయన ఏలే సమయంలో యాకోబు ఐగుప్తుకి వచ్చినాడు. వాళ్ళ నాన్నగారిని యోసేపు స్వీకరించి ఆహ్వానించి రాజు సముఖములోనికి తీసుకెళ్లినాడు. అప్పుడు రాజు ఇట్లా అన్నాడు, యాకోబు నీ వయస్సు ఎంత అన్నాడు. అప్పుడు యాకోబు నా వయస్సు ఎంత అని చెప్పగా నా యాత్ర అన్నాడు. అంటే మానవ జీవితము ఒక యాత్ర లాంటిది అని దాని అర్థం. అది ఆది కాండం 47:9 వ్రాయబడింది. అంటే మనిషి జీవితం ఒక యాత్ర. యాత్రికుడు అనేవాడు ఇక్కడ ఆరంభం చేస్తాడు, తరువాత అక్కడ ముగిస్తాడు. మనమందరం యాత్రికులని, ఇది మన దేశం కాదు, మనము యాత్రలో ఉన్నాం. కొంతమంది యాత్ర ముగించనై ఉన్నారు. 1990 అంతా బ్రతుకుతాం అనే గ్యారంటీ ఏమీ లేదు. మనము యాత్రికులం. ఈ యాత్రలో కొంతమంది సగం యాత్రను ముగించినారు, కొంతమంది పూర్తి యాత్రలో అవతల గట్టు దగ్గర ఉన్నారు. కాబట్టి యాకోబు చెప్పిన మాట సత్యం, మానవ జీవితం ఒక యాత్ర లాంటిది. ఈ యాత్రలో మనమంతా ప్రయాణికులం, యాత్రికులం. త్వరగా ఈ యాత్ర ముగించనై ఉంది. రెండవదిగా, యోబు అనే దైవజనుడు కూడా ఉండేవాడు. యోబు తన జీవితాన్ని గురించి ఆలోచించి మానవ జీవితాన్ని గురించి ఇట్లా వివరించినాడు. యోబు గ్రంథం 7:1-2, మానవుని జీవితము కూలివాణి వంటి జీవితం అంట. మానవుని దినాలు కూలివాణి వంటి దినాలు. కూలివాడనేవాడు ఉదయాన్నే 6-7 లేచిపోతాడు, సాయంకాలం 4 మళ్లీ తిరిగి వస్తాడు. నరుడా నీ బ్రతుకు అంతే, నీ జీవితం ఉదయకాలమున 8 లేచి మళ్లీ సాయంకాలం 4-5 అంటే నీ కూలీ దినంలో చాలా దినం గడిచిపోయింది, ఇంకా ఇంటికి వాపసు రావాల్సిన టైం అయిపోయింది అని దేవుడు చెబుతున్నాడు. అదే యోబు అదే అధ్యాయాల్లో 7, 8, 9, 14 కూడా ఆయన మానవ జీవితాన్ని ఇట్లా వివరించినాడు. చూడండి, పక్షి గగనంలో ఉండగా కోడి పిల్ల కింద ఉంది, స్పీడ్ గా వచ్చి అందుకుంటాడు, మరణం యొక్క వేగం అలాగా అన్నాడు. సముద్రంలో ఓడల్ని చూచితివా అని అంటాడు. ఆ ఓడలు ఎంత వేగముగా ఒక ఓడరేవు నుంచి ఇంకొక ఓడరేవుకి వెళ్తాయో, అట్లానే మనిషి జీవితము అని ఆయన అన్నారు. మనిషి జీవితము ఒక పుష్పం లాంటిది కూడా, గడ్డి లాంటిది అన్నారు. పుష్పం బాగా వికసించినప్పుడు చాలా అందంగా కనపడతారు. ఆ పుష్పాన్ని చూస్తే మంచి జాకెట్, మంచి చీర, అందంగా ఉంది. 4 ఆ పుష్పం వాడిపోయింది. అట్లానే మనిషి జీవితం, ఎంత మంచి చీరలు వేసుకున్నా, ఎంత మంచి జాకెట్లు వేసుకున్నా, ఎంత అందంగా కనపడాలని ప్రయత్నాలు చేసినా కొద్ది కాలమే. ఆ కొద్ది కాలంలో చాలా మటుకు అయిపోయింది మానవ జీవితం. దావీదు మహారాజు కూడా మానవ జీవితాన్ని ఆలోచించి ఇట్లా అన్నారు. దావీదు కీర్తన 95వ వచనం, మనిషి జీవితము ఒక నిద్ర లాంటిది అన్నారు. ఒక మనిషి నిద్రపోవాలి అంటే ఎంతసేపు నిద్రపోగలడు? ఒకవేళ మీరు ఈ మీటింగ్ లో కూడా నిద్రపోవాలని అనుకున్నా మేము బెనిడిక్షన్ ఆశీర్వాదం ఇచ్చే లోపల లేస్తారు. అంటే మనిషి జీవితం, దావీదు అన్నారు, ఒక నిద్రతో సమానం. కొద్ది కాలమే, ఒకవేళ 12 గంటలు నిద్రపోయినా మళ్లీ లేవాల్సిందే. ఈ 12 గంటల నిద్రలో 11 కొంతమందికి అయిపోయింది, కొంతమందికి 8, కొంతమందికి 6, కొంతమంది 8 గంటలే నిద్రపోతారు. అలాంటి వారికి 7వ గంట అయి ఉండొచ్చు, లేక 4వ గంట అయి ఉండొచ్చు. మనిషి నీ జీవితం ఒక నిద్ర మాత్రమే అన్నారు. అదే అధ్యాయం 9వ వచనం, మనిషి జీవితము ఒక కథ, ఒక తేలంత, ఒక కథ. కథ ఎట్లా చెప్తారు? ఫలాని ఊరిలో దేశంలో ఒక రాజు ఉండేది. ఆ రాజుకు ఒక అందమైన భార్య రాణి ఉండేది. ఆ రాజు తన రాజ్యాన్ని వ్యాపింపచేయటానికై యుద్ధాలకు వెళ్ళినాడు, జయించినాడు. 2వసారి యుద్ధానికి పోయినాడు, ఓడిపోయినాడు, ప్రాణం పోయింది, కథ అయిపోయింది. అంటే గత అంతసేపే సినిమాలలోకి వెళ్ళి చూడండి, కథ అంతా కలిసి 2 గంటలే. ఎందుకంటే మిగిలిన ఈ సోడాలు సిగరెట్లు అమ్ముతారు, 3 గంటలు చేస్తారు. అంటే ఆ సినిమా ఏం చెబుతుంది మీకు? మనిషి నీ కథ అంతే, 2 గంటల టైం కథ. ఆ కథకు ఎన్ని కథలు కడతా ఉంటామో చెప్పమలవిగా. అలానే 73వ కీర్తన, ఇక్కడ మానవ జీవితం ఒక నిద్ర డ్రీమ్ అంట, ఒక కళ లాంటిది అని వ్రాయబడి ఉంది. అంటే కళ. 73వ కీర్తన 24వ వచనం, మీ ఆలో 20వ వచనం, మేలుకొనినవాడు తాను కన్న కళ మర్చిపోవునట్లు. అంటే మనిషి జీవితం ఒక డ్రీమ్ కళ. మీరు నమ్ముతారో నమ్మరో, నాకు కళలో కళ వస్తాయి. అంటే 2 కళలు ఒక్కొక్క రాత్రి, కానీ 2 కళలు అయిపోతాయి. అట్లానే మనిషి జీవితము ఒక డ్రీమ్, బహు త్వరగా కళ అయిపోద్ది. అంటే మనిషి నీ జీవితం అని ప్రభు అంటున్నారు. తరువాత ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం, మానవ జీవితము ఒక ఛాయ లాంటిది, మీద షాడో అంటాం. ఉదయకాలమున మనం సూర్యుని గనక ఎదురుగా నిలబడితే మన ఛాయలు చాలా దీర్ఘంగా ఉంటాయి. ఒక ఫర్లాన్ అంటే అంతకాలం బ్రతుకుతానని ఎన్నో ప్లాన్లు వేస్తాం. అంటే మనకు పెళ్లి కాకపోయినా మనమందరం కూడా ఆలోచించి ప్లాన్లు వేస్తాం. అది ఇంత దీర్ఘమైన ఛాయ. కానీ 11 గంటలకు ఛాయ కురుచవద్దు, 12 గంటలకు ఏది ఛాయ అయిపోయింది. అట్లానే మన జీవితంలో కొందరికి 9:30, 10:30, 11:30 అయిపోయింది. మనిషి నీ జీవితం బహు కొద్ది జీవితమే అని దావీదు మహారాజు ఇట్లా అన్నారు. కీర్తనలు 39లో, మానవ జీవితము ఒక బెక్కెడంత అంట. ఆ బెక్కెడంతే అంటే అంత చిన్నది అని. బహు త్వరగా మానవ జీవితము అయిపోవున్నది, కొద్ది జీవితమే. కీర్తనలు 39 దావీదు కీర్తన 39లో, మనిషి జీవితం 5వ వచనం, నా దినముల పరిమాణము నీవు బెచ్చగంతగా చేసి ఉన్నావు. అంటే బహు కొద్ది జీవితము మనిషి జీవితం. దానన్నిటిని బట్టి చూస్తే మనిషి ఇంత కొద్ది జీవితం మరణము అనేది అది తప్పనిసరి. కాని తర్వాత ఏం జరుగుద్ది అనేది, అసలు మరణము అంటే ఏమిటి, దానికి ఇంకా మనం జవాబు చెప్పలేదు. మనిషి జీవితం ఎంత చిన్నదో చూచినా మరణం యొక్క వేగము బహు త్వరగా అవుతుంది. ఇప్పుడు మరణం అంటే ఏమిటో ఆలోచించేద్దాం. ప్రతి నరుడు భయపడతాడు, రకరకాల భయాలు మనిషిని నమిలి వేస్తూ ఉంటాయి. కొంతమందికి చీకటంటే భయం, కొంతమందికి ఎలుకలంటే భయం, కొంతమందికి దయ్యాలంటే భయం, కొంతమందికి భార్యలంటే భయం, కొంతమందికి రకరకాల భయాలు ఉన్నాయి. మానవ జీవితమే ఒక భయాల కారణమే. ఈ భయాలన్నిటికీ మాతృగర్భం మరణ భయం. ప్రతి మనిషి మరణానికి భయపడతాడు. కడుపులో నొప్పి వేస్తే అది క్యాన్సర్ ఏమో అని భయం, ఎక్కడైనా కురుపులు వేస్తే అది క్యాన్సర్ ఏమో అని భయం, పిల్లలకి కనుక అనారోగ్యత అయి జ్వరం ఎక్కువగా ఉంటే తల్లిదండ్రుల వేదన ఇంకా ఇంత అని చెప్పరాదు, చనిపోతాడేమో బిడ్డ అని భయపడతారు. కాబట్టి అన్ని భయాలకు మూలం గర్భం, ఈ మరణ భయం. ఈ భయంలో ఈ భయాలలో మనం తిరుగుతూ ఉన్నా. జీవితమే భయాల కారణమే. అన్నిటికంటే మరణం భయం. ఏమిటి మరణం అనేది మనం ఆలోచించాలి. మరణం అంటే కొంతమంది అంటారు అది అంతం అంటారు. అంతం అంటే ఇక మరణమైన తర్వాత ఏమీ ఉండదు అని. వాళ్ళు ఆ రోజుల్లో దయచేసి ఇవ్వరు లేమనుకోవద్దు, మీ విషయం నేను మాట్లాడనే లేదు. కమ్యూనిస్టులు అని కొంతమంది ఉన్నారు వేరే దేశాల్లో, మంగళగిరి వాళ్ళు కానే కాదు, అంటే వాళ్ళు కాదు, జగడం చేయకండి నాతో. వీళ్ళేం చెప్తారంటే మనిషికి జంతువుకు భేదం లేదు. మనిషి జంతువు ఎట్లా పుడుతుందో మనిషి అట్లానే పుడతాడు. జంతువులాగా తింటాడు మనిషి, జంతువులాగా త్రాగుతాడు, జంతువులాగా నిద్రపోతాడు, జంతువులాగా చచ్చిపోతాడు. అంతటితో ఆ మనిషి జీవితం అంతం అడ్జస్ట్ అయిపోయింది అని అంటారు. ఎందుకు అలా చెబుతారో తెలుసా, వాళ్లకు భయమే. ఇంకేదైనా ఉందని చెబితే భయం. ఈ భయాన్ని జయించడానికి ఇంకా మళ్ళీ ఏమీ లేదు అంటే భయాన్ని తప్పించుకోవచ్చు. కానీ ఈ కమ్యూనిస్టుల డాక్టర్ కాదేవి, యేసు ప్రభు కాలంలోనే ఉండేవాళ్ళు ఇలాంటి వాళ్ళు. వాళ్లను సద్దూకయ్యులు అని పిలిచేవాళ్ళు. వాళ్లకు ఆంగ్లంలో భలే పేరు, శాడ్ సీరీస్ అని, అంటే శాడ్ సీ అని. వాళ్ళని చూడమే దుఃఖము అన్నట్టు ఆంగ్లంలో వాళ్ళు చెబుతారు. ఆత్మ అనేది మనిషికి లేదండి, ఆత్మలు దేవదూతలు ఇవన్నీ కథలు అని చెబుతారు. పునరుద్ధానం అదంతా బోగస్ అని చెబుతారు. వాళ్ళు సద్దూకయ్యులు. కాబట్టి ఈ లోకంలో కొంతమంది మరణాన్ని గురించి ఏం చెబుతారంటే అది అంతం, ఇంకా అవసరం ఏమి లేదని. ఇంకా ధ్యానానికి పేరు ప్రఖ్యాతులు గడించిన గ్రీకు దేశస్తులకు కూడా మరణం అంటే భయం. కాబట్టి వాళ్ళు ఆ భయాన్ని నుంచి తప్పించుకోవటానికి వాళ్ళు ఒక సిద్ధాంతాన్ని అమలు పెట్టినారు. మరణం అంటే వాళ్ళు ఇట్లా చెబుతారు, అది ఒక విడుదలాక. వాళ్ళు చెప్తారు మానవ జీవితం జీవం ఒక చిలుక లాంటిది. హస్తి పంజరంలో ఒక చిలుకను ఉంచినామనుకోండి, ఆ చిలుక బయటికి రావాలంటే పంజరం విరిగిపోవాలి. అట్లానే మానవ శరీరం అనేది ఒక పంజరం లాంటిది, మానవుని ఆత్మ ఒక చిలుక లాంటిది. మరణం వచ్చే లోపల చిలుక పైకి ఎగిరిపోద్దాదంట. దాన్ని మరో విధంగా ఇట్లా చెబుతారు, మనిషి జైల్లో ఉండే వ్యక్తి ఎట్లానో అట్లానే శరీరం అనే జైల్లో ఒక ఆత్మ ఉందట. జైల్లో ఉండే వాడి గనక విడుదల కలిగితే వాడు వెళ్లిపోతాడు. అట్లానే మరణం వచ్చి ఈ శరీరాన్ని తాకి ఆ లోపముండే ఖైదీని అంటే ఆత్మను విడుదల చేయగలదు అని వాళ్ళంటారు. ఇంకా నిర్యాణము నిర్వాణము అనేది ఒక సిద్ధాంతం. దాని ప్రకారం మరణం అనేది అది అంతం కాదు, ఎక్కడి నుంచి ప్రాణం వచ్చిందో అక్కడికి వెళ్ళడం. వాళ్ళు దానికి ఉదాహరణగా ఇట్లా చెబుతారు, ఒక టేబుల్ మీద కొవ్వొత్తి ఉంచుతారు, దాన్ని లైట్ ముట్టించి అగ్ని జ్వాల చూపుతారు, మనల్ని ఇట్లా అడుగుతారు ఆ అగ్ని జ్వాల ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పండి అంటారు. మనం చెప్తాం మాకేం తెలుసు అని. దాన్ని ఆర్పేస్తారు, ఎక్కడికి వెళ్ళింది చెప్పండి అని అడుగుతారు, మాకేం తెలుసు అంటాం. మళ్ళీ మనం వాళ్ళని చూసి అడుగుదాం, మీరు చెప్పండి చూద్దాం అది ఎక్కడికి వచ్చిందో ఎక్కడికి పోయింది. వాళ్ళు ఇచ్చే జవాబు అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే పోయింది, ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకు తెలియదు. భయానికి అదొక డాక్ట్రిన్, అది సిద్ధాంతం. ఇలా నేను మన దేశము నమ్మిన సిద్ధాంతం అదేంటంటే జన్మాంతర సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం అని. అది కూడా భయానికే. ఎట్లా అంటే ఈ లోకంలో ఈ యొక్క శరీరంలో అంటే ఈ జన్మలో నేను మంచి బ్రతుకు గనక బ్రతికితే వచ్చే జన్మ ఇంకా మంచిది అని చెప్పేది జన్మాంతర సిద్ధాంతం, కర్మ సిద్ధాంతం. నేను మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఇది చెప్తాను. ఈ జన్మలో నేను పోలీస్ కానిస్టేబుల్ అనుకోండి, నేను గనక మంచి పోలీసుని గనక నా డ్యూటీని సక్రమంగా చేసి అబద్దాలు ఆడకుండా చనిపోతే వచ్చే జన్మలో సబ్ ఇన్స్పెక్టర్ని అవుతాను. ఒకవేళ ఈ జన్మలో పోలీసుగా ఉండి నా డ్యూటీలు నేను చేయక తప్పు క్రియలన్నీ గనక చేస్తే వచ్చే జన్మలో నేను పోలీస్ కుక్కనవుతాను. ఇది జన్మాంతర సిద్ధాంతం. అంటే ఈ దిన మనిషి, రేపు కుక్క, మళ్ళీ పిల్లి, ఇట్లా మారుతా ఉంటారు. ఇది సర్కిల్. కానీ ఎక్కడే గాని ఎప్పుడే గాని రుజువు లేవు. ఇవన్నీ రుజువు లేని సిద్ధాంతాలు, బేస్డ్ ఆన్ హ్యూమన్ సెన్స్, మానవ ఆలోచనపై ఆధారపడింది. కొందరు మనుషులు పశువులైతారు, పశువులు మనుషులు అవుతారు అని నేను ఒకటి చెప్తాను, దీనికి జవాబు చెప్పండి. ఎవరైనా భార్యలు అంటే స్త్రీలు మీ భర్తలతో ఇంతకాలం మీరు సంసారం చేసినారు, ఎప్పుడైనా మీ భర్త నిద్రపోయేటప్పుడు కలలోనైనా నా ప్రేసి నేను పూర్వజన్మలో దుమపోతున్నాయి ఉంటుంది అని ఎప్పుడన్నా చెప్పాడండి మీకు? అట్లానే భార్యలు భర్తల్లారా, మీరు మీ భార్యలు నిద్రపోయేప్పుడు ఎప్పుడైనా వాళ్ళని గురించి మీరు ఫలాని జన్మలో ఫలాని వాళ్ళు అయినారని ఎప్పుడైనా చెప్పారా? ఇదంతా మనిషి ఊహపై అల్లిన కథలు, రుజువు లేని సిద్ధాంతాలు. ఇక నాలుగు ఐదు సిద్ధాంతాలు మరణం అంటే ఏమిటో వ్రాయబడినాయి. ఇక బైబిల్ గ్రంథంలో కూడా మరణం అంటే ఏమిటి అనేది విశదీకరింపబడింది. ప్రథమంగా ఒక దృష్టాంతరం, 1 కొరింథీయులు 15:34 మరణం అనేది ఒక గింజను గనక భూమిలో పాతి పెడితే అది మళ్లీ తిరిగి లేస్తాది. ఒక గింజను పాతి పెట్టామంటే దాన్ని బూట్ చేసినాం, సమాధి చేసినాం. కానీ ఆ సమాధి ఆ గింజకు అది అంతమా? కమ్యూనిస్టుల వలె. రెండవది, ఆ గింజ అట్లా పాతి పెట్టడం దానికి ఏమైనా మళ్లీ విడుదల వేరే రూపంలో అది అవుద్దా? మూడవదిగా అదేదో హస్తి పంజరంలోని పక్షి వలె విడుదల కలిగేమైనా వెళ్తారా? అవన్నీ ఏమి కాదు, కాని గోధుమ గింజ గనక వేస్తే మళ్లీ గోధుమ గింజే మళ్లీ రావాలి. అందువల్ల సర్వజ్ఞుడైన దేవుడు చెప్పేది ఏంటంటే, ఓ మనిషి అంటే జీజాని గనక చనిపోతే జీజాన్ ప్లేస్ లో జీజానే లేయాలి. ఇంకా వేరేది ప్రెసిడెంట్ గారు లేయడానికి లేదు, ఛాన్సే లేదు. మీరు కూడా ఎవరైనా లేవటానికి ఛాన్స్ లేనే లేదు. దాని అర్థం అది రోజు దేవుడు మనిషికి చెప్పే చూడు, మనిషిని భూములు దున్ని విత్తనాలు వేస్తారు, ఏమవుతాయి? గోధుమలు రాగులు అవుతాయా? రాగులు ఏవైనా ఇంకోటి గింజలు అవుతాయా? గోధుమలు గోధుమలుగానే రావాలి. అది ఒక సిద్ధాంతం, దృష్టాంతరం. రెండవదిగా, మనిషి జీవితము నీటి ఆవిరి వంటిదట మరణం. అంటే యాకోబు పత్రిక 4:14 నీళ్లను గనక బాగా కాగబెడితే అవి మాయమై ఆవిరి రూపాన పైకెళ్తాయి. అక్కడ వెళ్ళిన నీళ్లు ఎక్కడికి వెళ్ళినాయి? అంతమేనా వాటికి? వాటి రూపం ఏమైనా మారిపోయిందా? మళ్లీ పైకి వెళ్ళిన నీళ్లు ఒక దినమైన వర్ష రూపాన అవే నీళ్ళు మళ్లీ కిందికి రావాలి. పైకి వెళ్ళిన నీళ్లు కలిసినాయి వలె ఎప్పుడు రావు. పైకి వెళ్ళిన నీళ్లు కలిసినాయిల వలె ఎప్పుడు రావు. పాల వలె అసలే రావు. పెట్రోల్ వల్ల వస్తే ఎంతో బాగుండేది, అది రానే రావు. నీళ్లు పైకి వెళ్ళినాయి, నీళ్లు కిందికి వస్తాయి. నువ్వు వస్తావు, మళ్ళీ నువ్వు లేస్తావు, అది దాని అర్థం. అట్లానే మూడవ దృష్టాంతరం, యేసుప్రభు ఇచ్చిన దృష్టాంతరం, యోహాను సువార్త 11:11 మానవుని యొక్క జీవితం అంటే మరణం, నిద్ర అని ప్రభు తన పెదవులతో అన్నారు. లాజర్ అనే వ్యక్తి బేతనియాలో మరణించినారు. 4 దినాలైంది ఆయనంతటి మన స్నేహితుడు లాజర్ నిద్రించుచున్నాడు అని శిష్యులు అన్నారు. అట్లయితే లేస్తాడు ప్రభు ఆయన, వాళ్ళకి అర్థం కాలేదని, లేదు లాజర్ చనిపోయినాడు అని అన్నాడు. కానీ చనిపోయిన లాజర్ మరణాన్ని ప్రభు నిద్ర అన్నాడు. నిద్రపోయిన మనిషి శరీరం అలసిపోద్ది, సాయంకాలానికి నిద్రపోతాం. ఇప్పుడు నిద్రపోతే రేపు లేచే లేరు ఆ నిద్రపోయిన స్థలంలో. నీవు నిద్రపోతే నీ స్థలంలో నీ భర్త లేడు, మీరు నిద్రపోతే మీ స్థలంలో మీ తల్లి లేరు, మీ స్థలంలో ఒక కోచి ఒక కుక్క లేదు. ఎవరు నిద్రపోతే వాళ్లే లేయాలి. ఉదయకాలమున సూర్యుడు ఉదయిస్తారు, అప్పుడు నూతన బలముతో మళ్లీ పడుకున్న మనిషే తిరిగి లేస్తారు. ఈ మరణాన్ని గురించిన దృష్టాంతరాలు దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. ఇప్పుడు ఒక్క ప్రశ్నకు జవాబు దొరికింది. ఏంటిది మరణం అనగా ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. ఇక రెండవ ప్రశ్న, మరణించిన మనుషులు ఏమవుతారు? అది ప్రాముఖ్యమైన ప్రశ్న, మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం కూడా మరణిస్తాం. కొంతమంది దయ్యాలు అవుతారు అని చెబుతారు, బోధకులు కూడా అంటారండి. మనుషులు దయ్యాలు అవుతారు అంటే ఎట్లా అవుతారండి అని ఆ బోధకులను అడగండి. ఆత్మహత్య చేసుకుంటే దయ్యాలు అవుతారట. ఇంకా కొంతమంది చెబుతారు బావుల్లో గనక పడి చస్తే దయ్యాలు అవుతారు, రైలు కింద గనక పడితే వాళ్ళు దయ్యాలు అవుతారట, కొంతమంది కూలి గనక చేయబడితే వాళ్ళు దయ్యాలు అవుతారట. ఇది వాళ్ళు చెప్పేది. కానీ బైబిల్ గ్రంథం ప్రకారము, దేవుని వాక్యం ప్రకారము అట్లా కానే కారు. మానవ సృష్టి వేరు, దయ్యాల సృష్టి వేరు. అట్లా రోజు ఆరాధనా క్రమాన్ని నడిపించి ఆయన యొక్క సింహాసనాన్ని చూచి ఒక దినం ఆయనకి కన్ను కొట్టింది. ఆ సింహాసనం నాకే దొరికితే బాగుండును అని అనుకున్నారు. అప్పుడు ఆ పరలోకంలో ఉపవాలు లేవతీయడానికై ప్రయత్నం చేసినారు. మానవ హృదయాల్ని పరిశోధించి తెలుసుకోగలిగిన దేవుడు దేవదూత యొక్క ఆలోచనలు ఎరిగి వారిని డిస్మిస్ చేసినారు. వాడు పరమంద పద భ్రష్టుడై ఆయన నుంచి డిస్మిస్ అయితే సైతానునిగా పడ్డాడు. యేసుప్రభు అన్నాడు వాడు వెలుగుదూత వలె పడ్డం నేను చూసినాను కూడా అన్నాడు. వాటితో పాటు వాని అనుచరులు సైన్యమంతా 1/3 భాగం కింద పడ్డారు. అది దేవుడు వాక్యంలో వ్రాయబడింది. ఈ దయ్యాలు వాడు పడ్డారు, అది వేరే సృష్టి. ఎంతో మంది దయ్యాలు ఉన్నారు. కాబట్టి దయ్యం కావడానికి ఉన్న దయ్యాలు కాక చాలా కింద మీరెందుకు దయ్యాలు అవుతారు? మీరు ఎవరే గాని దయ్యాలు కానే కారు. మీరు నమ్మినా సత్యమే, నమ్మకపోయినా సత్యమే, మనిషి దయ్యం కావడానికి ఏమాత్రం ఛాన్స్ లేనే లేవు. రైల్లో కానీ కెరిసినా వేసుకుని పోయి రావాలి, దయ్యం కారు ఆ మనిషి. కానీ మీరు చెప్పచ్చు, లేదండి ఆ దయ్యం పట్టిన మనిషి మీ పేరేమిటంటే చెప్పింది, నా పేరు మార్చమ్మ అని చెప్పింది. ఎట్లా వచ్చి పట్టుకున్నామంటే నేను బావిలో వేసినారు, ఆ బావిలో వస్తే చెట్టు మీద కూర్చున్నా.
ఈయన అట్లా పోతుంటే ఆమెలో ఇది దయ్యం చెప్పే సంగతి. కానీ ఒకటి అర్థం చేసుకోవాలి, యోహాను సువార్త 8:44 సైతానుడు అబద్ధకుడు, అబద్ధమునకు జనకుడు. వాడు అన్ని అబద్దాలే చెబుతాడు. కానీ ప్రతి మరణం వెనక దేవుని స్వరం ఎట్లుంటుందంటే, నువ్వు బ్రతుకు, నా కొరకై బ్రతుకు. దేవుడు మన ద్వారా గంభీరమైన కార్యాలు చెయ్యాలి అని ఆయన ఇష్టం. బ్రతుకు అనేది దేవుని స్వరం. దయ్యం స్వరం ఏం తెలుసినా కృష్ణా లేచుకొని పోయి సావు అంటారు. ఎవరు లేరు బావిలో పడు చావు అని, ఫెయిలైనా కదా రైతుల పడు ఎందుకు బ్రతుకు అంత. ఇక్కడ స్వరమే దయ్యం స్వరం. నేను చెప్పింది నమ్మండి. తర్వాత స్టూడెంట్స్ కూడా మీరు వాని స్వరం విననే వద్దు, నేను సూసైడ్ చేసుకుంటాను అని అంటారు. నేను మొన్న 3 క్రితం నేను అలా కూర్చుంటే ఒక యవనస్తు లాక్కొని వెళ్ళిపోయినాడు. ఇప్పుడు లేడు ఆయన, అందుకని ధైర్యంగా చెబుతాను. నేను ఇప్పుడు సూసైడ్ చేసుకోవాలి అంటున్నాను, నన్ను చేపట్టుకొని నేను నా ప్రాణం తీసేసుకోవాలి, నాకు నెమ్మది లేదు అని. అది దయ్యం స్వరం. దయ్యం మనిషితో ఎప్పుడు ఇదే చెబుతాడు, నువ్వు జావు. మనకు కాదు యేసు ప్రభుతోనే అన్నాడు వాడు, పై నుంచి కింద పడు అన్నాడు. కాబట్టి వాని స్వరం ఎక్కువగా ఆడోళ్ళకు బహుగా వినపడతాడు. నువ్వు జావు అంటానే చూడు. వెనక పోతారు బాత్రూమ్ సైడ్, ఆ డబ్బా కృష్ణాయుడు వేసుకొని అగ్గి పెట్టుకుంటారు. అగ్గి పెట్టుకోవడానికి పేరు ఎత్తనాడు మీదుగానే కాదు, సైతానుడు ఇచ్చిన ప్రేరేపణ. ఒక మనిషిని చంపుతారు, ఆ చంపమని చెప్పింది సైతానుడు దయ్యం. ఒక మనిషిని ఊరేస్తారు, చేయమని చెప్పింది సైతానుడు. కాబట్టి అదే సైతానుల్లో వాళ్ళందరూ కలిసి చేసిన పని. వాడు పడతాడు కానీ ఆ మనిషి పట్టాడు. కాబట్టి నువ్వు ఎవరు అంటే ఆ మనిషి పేరు చెప్తాడు, వాడు అబద్ధం చెప్తాడు. ఈ పాస్టర్ చూసిరా పేరు కూడా చెప్పింది అంటారు. అంటే అది బుద్ధిహీనంగా నమ్మడం. పాస్టర్లు ఎవరైనా ఉంటే మీకు అర్థమైనా, మీకు సత్యమే అర్థం కాకపోయినా సత్యమే ఇది. మనుషులు దయ్యాలు గారు, వాళ్ళని బట్టి మీ పేరు చెప్పు అంటారు. అదేమో సుబ్బమ్మ ఎంకమ్మ చెప్తే అది పేరట. ఎందుకంటే యేసు ప్రభు కూడా అడిగినాడు కదా, యేసు ప్రభు అడిగినప్పుడు వారి మీద సైన్యం అన్నాడు. అది వెంకయ్య సుబ్బయ్య చెప్పలేదు. అరే వెంకయ్య సుబ్బయ్య దయ్యాలు కానే కారు. కొంతమంది చెప్తారు మా వదిన పట్టింది అని. బెంగళూరులో ఇది నిజంగా జరిగింది. మా ఇంటి దగ్గర ఒక కుటుంబం ఉంది. మధ్యాహ్నం నేను ఇంట్లో ఉన్నప్పుడు పరిగెత్తుకుండా ఒక సహోదరి వచ్చి ఇక్కడ డోర్ దక్కింది. నేను తెలిసినా ఏంటండి మధ్యాహ్నం సడన్ గా ఇట్లా వచ్చారంటే, బ్రదర్ నేను ఆ బృందావన్ కింద పడి రావాలని ఉన్నాను అన్నారు. అంటే అంత అర్జెంట్ ఎందుకని సిస్టర్ కొంచెం లోపలికి రాండి అని. అయితే నేను పడాలండి ఇంకా టైం అయ్యింది అన్నాడు. ఏంటి అంత ఆ బృందావన్ అంటే చాలా స్పీడ్ గా పోద్దా బండి, దాని కింద పడాలని చెప్పడానికి వచ్చింది ఆమె. ఎందుకని సిస్టర్ అంత బాధ అన్నా. ఆమె అన్నది మా మామ నన్ను బల తొందర చేస్తారని మా మామయ్య గారు, నేను పని రైసిందా దయ్యమై ఆయన పని పట్టిస్తా. అది ఆయన అందుకు రావాలట. అంటే మీరు బృందావన్ కింద అందుకేనా పడాలనిందంటే అందుకే ఆయన నిర్చిపెట్టేది లేదు బ్రదర్, దయ్యమై ముసలోడి కథ చెప్తానని. అంటే సరే సిస్టర్ ఇంకా కొన్ని 10 నిమిషాలు 15 నిమిషాలు ఉంది బండి రావడానికి, 15 నిమిషాలు అయినాక పోయి రావండి, కానీ మీరు దయ్యమై పట్టడానికి గిన రావాలి అంటే అది కుదరదు అన్నా. ఎందుకండి చెప్పండి బ్రదర్ అన్నది. మీరు చచ్చిపోయినా దయ్యం కావడానికి ఛాన్సే లేదండి అన్నా. లేదు బ్రదర్ మరి దయ్యాలు ఉన్నాయి కదా అంటే, మీరు మాత్రం దయ్యం గారు, మనిషిలో దయ్యం గారు. అయ్యో నేను దయ్యం కావడానికే రావాలి అన్నా అంటే ఆయన ఆమె తీర్మానం చూడాలి. అట్లా ఎవరే గాని దయ్యాలు గారు, మీ అక్కల గురించి భయపడన అవసరం లేదు. వాళ్ళు దయ్యమై కోడళ్ళను పచ్చి పీడించలేరు. కోడళ్ళు కూడా అక్కల్ని పీడించడానికి ఛాన్స్ లేదు. మనిషి ఆ వెనక పక్కన అందరూ వినాలి, మనిషి దయ్యం కావడానికి ఛాన్స్ లేదు. ఏ స్త్రీ కానీ దయ్యం కానే కాలేదు. ఏ పురుషుడు ఎట్ల చనిపోయినా దయ్యం కాదు. ఉన్న దయ్యాలు గాలకనే మీరెందుకు దయ్యాలు అవుతారు? దేవుని ఆ సృష్టి వేరు, ఈ సృష్టి వేరు. కాబట్టి ఎవరండి సహోదరుడా దయ్యాలు పట్టినోళ్ళంతా అంటే, పట్టేది దయ్యాలే కానీ పేర్లు చెప్పేది మనుషుల పేర్లు చెబుతారు. ఎందుకంటే ఆ జనం చనిపోయినప్పుడు ఆ దయ్యానికి బాగా తెలుసు, వాడే ప్రేరేపించి బావిలో పడేసినారు. కాబట్టి వాడే ఆమె మనిషిలోకి వచ్చి ఈ పేరు చెప్తాడు అన్నమాట, ఫలాని ఫలాని సంగతి జరిగింది అని. కాబట్టి మనిషి దయ్యం కాదు. అర్థమైందా అండి? మా ఇష్టం మేము అవుతామంటారేమో, మీరు అవుతామన్నాయని కానే కాదండి, దయ్యాలు కానే కా. అట్లా లేనే లేదు, లేనే లేదు. బోధకులు ఎవరైనా ఉంటే మీకు అర్థం కాకుంటే నా మాట నమ్మని, ఇది దేవుని మాటలు బయలు. మనుషులు దయ్యాలు గారు, ఇక పట్టుకునేది ఏం పేరు అని చెప్తారు కొంతమంది బోధకులు. అనేది ఆ మనిషిని ఇష్టం చెడగొట్టేది. అంటే పిచ్చి పిచ్చి పనులను మీరే దయ్యం పనులు చేస్తారు చాలా మంది బోధకులు. యేసు ప్రభు రోగుల్ని ముట్టినాడు, మీకు దయ్యం బాగా చదవండి. కుష్ఠ రోగి నీకు దయ్యినట్టుగా దయ్యం అని ఒకరిని కూడా తాకలేదు. బైబిల్ అంతా గాలించి చూడండి. మాట సెలవిస్తున్నాడు అంతేగాని దయ్యం పట్టిన మనిషిని ఎప్పుడే గాని ప్రభు తాకినట్టు లేదు. కుష్ఠ రోగిని కూడా తాకినాడు గాని దయ్యం పట్టినవాడిని తాకలేదు. కాబట్టి వెంట్రుకలు పట్టేది ఊరేది. ఒక్కొక్కరు వాళ్ళు చేసే పనులు నాకైతే బల కోపం వస్తుంటుంది, కానీ ఏం చేయాలి, వీళ్ళే దయ్యాలు అనిపిస్తాయి. ఒకడు ఆ దయ్యం ఒక మనిషి దగ్గర నిలబడ్డారు, నేను ఆ దారిని పోతా చూస్తున్నా, బయటికి రా అని కథ చెప్తానంటారు. ఎంత బుద్ధిహీనమైన మాటలు. బయటకు వెళ్తే ఈ కథ చెబుతాడంట ఈ మనిషి, ఈ బోధకుడు. కాబట్టి సహోదరులు సహోదరులు ఎవరైనా బోధ అట్లా బోధిస్తే నమ్మనే నమ్మద్దు. మనుషులు దయ్యాలు కానే కారు. కానీ ఎవరు ఈ దయ్యాలు అంటే, దయ్యాలే కాని పేర్లు మన మనుషులే కాదు. వాడు అబద్ధం చెబుతాడు, వాడు అబద్ధమునకు జనకుడు, వాని నోట్లో సత్యం రానే రాదు. కాబట్టి దయ్యము మనిషి పేరు చెబుతాడు, ఫలాని పూలమ్మ అంటాడు, వెంకమ్మ అంటాడు, జరిగిన సంగతులు చెప్తాడు. వాడికి అన్ని తెలుసు కాబట్టి, ప్రతి మరణం వెనుక వాడే పనిచేస్తున్నారు కాబట్టి. కాబట్టి మనుషులు దయ్యాలు కారు. ఇది రెండవ ప్రశ్నకు జవాబు. అర్థమైంటా ఉండండి సహోదరులు. మీ ఇళ్లలో పట్టిన వాళ్ళు మీ అత్తలు కాదండి, మీ ఇరుగు పొరుగు వాళ్ళు కాదు, దయ్యాలే. వాళ్ళ పేర్లు చెబుతారు వాళ్ళు. ఇక మూడవది, మన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఎక్కడున్నారు? అది మూడవ ప్రశ్న. ప్రతి ఇంటిలో మనుషులు చనిపోయినారు, ప్రతి ఇంటిలో. అంటే మరణం యొక్క చల్లని చేయి ప్రతి ఇంటిలోకి ప్రవేశించింది. మరణం సంభవిస్తానే ప్రేమ బంధాలు తెగిపోతాయి, ఖాళీ స్థలం ఏర్పడుతుంది, చాలా దుఃఖమైన జీవితము జీవించాలి. కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినారు, ఏం చేస్తా ఉన్నారు? ఇది నేను అడుగుతూ ఉండగానే మీరు మీ ప్రియుల యొక్క వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో మరణించిన వారి విషయమై ఇట్లా వ్రాయబడింది. ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక స్థలం పేరు పరదైసు, సియోల్ అని ఒక స్థలం ఉంది. దానిలో రెండు భాగాలున్నాయి. మొదటి భాగం పేరు పరదైసు, రెండవ భాగం పేరు హెదెస్సు అంటారు. చూడండి, ధనవంతుడు చనిపోయినాడు, లాజరు చనిపోయినాడు. లాజరు అబ్రహాము రొమ్మున ఉండేను అనేది, రొమ్ము అనేది వాళ్ల భాషలో అది ఒక స్థలం, అదే పరదైసు. పరదైసు అనేది పరలోకం కాదు, అది కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పరదైసు అనేది దేవుని నమ్మిన మనుషులు చనిపోయినప్పుడు, తరువాత వాళ్ళు బలి అర్పించినప్పుడు, పాప క్షమాపణ అట్లా పొందినప్పుడు, నీతిమంతులుగా చనిపోయిన వాళ్ళందరూ పరదైసు అనే స్థలములో ఉండేవారు. లూకా సువార్త 23:43 ప్రభు ఆ రక్షణ పొందిన దొంగతో ఇట్లా అన్నారు, నీవు నాతో కూడా పరదైసులో ఉండు అన్నాడు. మీరే ఆయన పరలోకంలో అన్నీ అనలేదు. వాళ్ళిద్దరు పరలోకానికి కాదు పోయింది, ఆ దినం పరదైసులోనికి వెళ్ళినారు. ఇది ఒకటి. కానీ ఇప్పుడు ఆ పరదైసు లేదు, అది కూడా చెబుతాను ఏమైంది దానికి అని. రెండవ స్థలం పేరు హెదెస్సు, నరకము అనే దాంట్లో ఎవ్వరూ లేరు. ఇప్పుడు తీర్పు అయిన తర్వాతనే నరకం, కానీ నరకము లాంటి ఒక విధంగా స్థలమే హెదెస్. ఈ హెదెస్సు అనే స్థలంలో యాతన పడుతూ ఉన్నాడు ఈ ధనవంతుడు. అసలు నరకాన్ని గురించిన వివరణ యేసుప్రభువే మనకు తెలియజేసినారు. నరకాన్ని గురించిన వివరణలో మూడు విషయాలు ఆయన తెలియజేసినారు. సిలువలో ఆయన మన కొరకై నరక యాతన పొంది 3 గంటల చీకటి, నరకం చీకటి. రెండవదిగా దాహం అన్నాడు, నరకంలో దాహం. మూడవదిగా తండ్రి నా చెయ్యి ఎందుకు విడిచితి అన్నాడు. అంటే లోన్లీగా, అంటే ఒంటరిగా, దేవుడు లేని స్థలం, ఇది నరకం. కానీ ఈ నరకం ప్రభు మన కొరకై అనుభవించినాడు అక్కడ వెళ్లకుండా. కానీ ఈ నరకంలో ఇప్పుడు ఎవరూ లేరు. తీర్పు అయిన తర్వాత అందరూ ఆయన సరిగా న్యాయం తీర్చినారు అని చెప్పాలి. కానీ అంతవరకు ఎక్కడున్నారు వాళ్ళు? కొంతమంది హెదెస్సు అనే స్థలములో, ధనవంతుడు ఉండే స్థలములో. అది ఒకలాంటి ఆతనకరమైన స్థలమే. కానీ రెండవ వారు మంచివాళ్ళు, వాళ్ళ ఆత్మలు పరదైసులో ఉండేవి. కానీ ఈ పరదైసును దేవుడు ట్రాన్స్ఫర్ చేసినారు. అక్కడుండే వాళ్ళందరికీ ప్రభువు సిలువలో మరణించిన 44వ దినం, సరిగ్గా 44వ దినమున అక్కడుండే వాళ్ళనందరినీ మార్చేసినారు. నీకు ఎట్లా తెలుసు, నువ్వేమైనా ఎన్ని చూసినావా అంటారేమో. చూడండి, యేసు ప్రభు చనిపోయినారు. 3 రోజులు ఆయన సమాధిలో శరీరం ఉంది, ఆత్మ పరదైసులో ఉండేది. ఎట్లా తెలుసు మనకు? ఆయనే దొంగతో అన్నారు, నీవు పరదైసులో ఉండవు అని. తర్వాత 40 దినాలు వాళ్లకు ప్రత్యక్షమైనారు. 41వ దినం అంటే శిలువలో నుండి ఆ దినం వరకు సరిగ్గా 44 దినాలు. ఆ 44వ దినం ఏం జరిగింది అంటే, ఎఫెసీ 4:8-10 చదివితే, చెరను చెరగా పైకి తీసుకెళ్లినారట. అక్కడ ఉండే వాళ్ళనందరినీ ఆయన 3 రోజులు పరదైసులో ఉండి అక్కడుండే వాళ్లకు తమను తాను ప్రత్యక్షపరుచుకున్నారు. ప్రాచీన నిబంధనలోని ఛాయలు నావి, మీరు అర్పించిన బలులు నా ఛాయలే అని వాళ్లకు ఆయన కనబరుచుకుని 3 రోజులు వాళ్లతో ఉండి భూమి మీదికి వచ్చి 40 దినాలు శిష్యులకు కనిపించి 41వ దినం ఆయన ఆరోహణమైనాడు, చెరను చెరగా తీసుకెళ్లినాడు. ఆ ప్రభు 3 రోజులు పరలో పరలోకానికి వెళ్ళలేదు. అది మీకు ఎలా తెలుసు అంటారేమో, ఆయన పునరుత్థానుడైన తరువాత మూడవ దినం మగ్ధలేని మరియు వచ్చి ఆయన్ని ముట్టుకోవాలి అని ఆయన పాదాల మీద పడాలని వచ్చింది. ప్రభు అన్నాడు, నేను ఇంకా తండ్రి యొద్దకి వెళ్ళలేదు, అంటే పరలోకానికి వెళ్ళలేదు. ఆ అబద్ధం చెప్పాడు. మరి ఎక్కడికి వెళ్ళినా పరదేశంలో ఉన్నావు, ఏం చేశావాడ? నన్ను నేను వాళ్లకు ప్రత్యక్షపరుచుకున్నా. ఆదాము మొదలు ఆ దొంగ చనిపోయిన దినం వరకు ఎంతమంది అయితే నీతిమంతులుగా చనిపోయినారో వాళ్లకు ఆయన అక్కడ ప్రత్యక్షమై 41వ దినం లేకపోతే 44 ఆయన సిలువ వేయబడిన దినం నుండి అందరినీ చరం చెరగా పరలోకానికి తీసుకెళ్లినాడు. అంటే అర్థం, ఇప్పుడు పరదేశులు ఉత్తరం గనక వేస్తే అది చేరదు. అంటే అర్థం ఏమిటంటే అక్కడ ఎవ్వరూ లేరు, అక్కడ ఖాళీ అయిపోయింది. ప్రభు ఆ స్థలాన్ని ఖాళీ చేసినాడు. ఆ స్థలంలో అందరూ ట్రాన్స్ఫర్ అయి పరలోకానికి వెళ్ళినారు. అర్థమైందా అండి? ఇది అర్థం చేసుకోవాలి. ఇవన్నీ బైబిల్లో ఉండే దేవుని సత్యాలు. ఇప్పుడు మూడు ప్రశ్నలకు జవాబు చెప్పినాం. మొదటిదిగా మరణం అంటే ఏమిటో తెలుసుకున్నాం. రెండవదిగా మరణించిన వారు దయ్యాలు అవుతారా అనేదానికి జవాబు చూచినాం. మూడవదిగా మరణించిన మన వాళ్ళు ఎక్కడున్నారు? ముందు ప్రభువు పూర్వం పరదేశులో, కానీ ఇప్పుడు పరలోకంలో ఉన్నారు నీతిమంతులు గనక అయితే. ఇంకా ప్రాముఖ్యమైన ప్రశ్న, నీవు నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తాం? అది రాత్రి తీర్మానం చెయ్యాలి. ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు, కాబట్టి మరణానికి సిద్ధంగా ఉండాలి, లేకపోతే ఆయన రాకడకు సిద్ధంగా ఉండాలి. మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం అనేది ప్రాముఖ్యమైనది. యేసు ప్రభువును నీ రక్షకునిగా గనక నమ్మితే, పాప క్షమాపణ నిశ్చేతను గనక పొందితే, నీ కొరకు ప్రభు నరకాన్ని అనుభవించను అని ఎరిగితే, ఆయన్ని నీ రక్షకునిగా స్వీకరించి మరణిస్తే భయమే లేదు. అది ఒక ప్రమోషన్. ఇక్కడ కళ్ళు మూస్తాం, పరలోకంలో దేవుని సన్నిధిలో కళ్ళు తెరుస్తాం. మనం ఒంటరిగా వెళ్లకుండా కొంతమంది దేవదూతలే మనకి ఎస్కాట్గా కూడా రాగలరు. బైబిల్ గ్రంథంలో అట్లా ఉంది. లాజరు చనిపోయినప్పుడు ఒంటరిగా వెళ్ళలేదు, దేవదూతలే ఆయన్ని మోసుకుని వెళ్ళినారట. మన నిమిత్తమై దేవదూతలు వస్తారు. దేవుడు తన అనంతమైన కృపను బట్టి మనకి కనిపించకుండా ఎంత ప్రపంచం ఉందో మీకు అర్థం కాదు. బైబిల్ గ్రంథం ఇట్లా చెబుతాది, అగుపించే ప్రపంచం కంటే అగుపించని ప్రపంచం ఎక్కువ. ఉదాహరణంగా ఉదయకాలం చూసినాం, 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం, ఏలియా ప్రవక్త ఆయన కన్ను తెరవబడ్డాడు. సిరియా రాజు సైన్యాన్ని పంపినారు ఏలియా అనే మనిషిని పట్టుకురాయిందని. గుర్రాలు రథాలు వచ్చినాయి, ఏలియా భయపడలేదు. గాజీ అనే సేవకుడు వణికిపోతూ ఉన్నాడు. యజమాని దగ్గరికి వెళ్లి, అయ్యగారు మనల్ని పట్టుకుంటారన్నాడు. ప్రభువా నేను కండ్లను తెరువు అని ఆయన ప్రార్థించినాడు. ప్రార్థించిన వెంటనే అగ్ని గుర్రాలు రథాలు చుట్టూ ఉన్నాయి. ఇది సత్యం. ఇక్కడ ఎంతమంది దేవదూతలు ఉన్నారో నాకు తెలియదు, ఎంతమంది అగుపించని శక్తులు ఉన్నాయో నేను ఎరగను. ఒకవేళ దేవుడు మన కన్నను గనక తెరిస్తే, గ్యాజీ కన్నను తెరిచినట్లు గుండెలు పగిలి చచ్చిపోతాం. అది ఎరిగి జ్ఞానము కలిగిన దేవుడు ఆ చూపు మనకివ్వలేదు. చనిపోయేప్పుడు ఆ కన్నను ఆ నేత్రాలని ఆయన తెరుస్తాడు. అప్పుడు వాళ్ళు చూడగలరు. నేను ఆ కన్నతో కొంతమంది చనిపోయేప్పుడు వాళ్ళు పలికే మాటలు నేను నిలబడి విన్నాను. ఒక ఇంటికి నేను ఊరికి విజిటింగ్కి వెళ్ళాను, నేను కొంతమంది సహోదరులు. ఆ ఇంట్లో ఉండే సహోదరుడు పిల్లలకి ట్యూషన్ చెబుతా ఉన్నాడు. వాళ్ళు మంచి ప్రభువు ఎరిగిన కుటుంబం కాబట్టి చూద్దాం, ప్రార్థన చేసేద్దాం అని వెళ్ళినాం. కొంచెం మాట్లాడి ప్రార్థన చేసినాక బయట వచ్చి కొంతమంది చెప్పులు షూ వేసుకుంటున్నారు. వెంటనే గొల్లమని ఏడ్చినారు. ఏడ్చే మళ్ళీ లోపలికి వెళ్ళే లోపల ఆయన ఇక్కడ చెప్తున్నాడు, అడుగో ప్రభువు నన్ను పిలుస్తున్నాడు అన్నాడు. అట్లానే కనిపోయినాడు. మేము అక్కడ నిలబడి చూసినాం. ఇంకొక సహోదరుడు యవనస్తుడు హాస్పిటల్లో ఉన్నాడు, లేచి మంచం మీద అడుగో నన్ను ప్రభు పిలుస్తున్నాడు అన్నాడు. వాళ్ళమ్మ ఆ అబ్బాయికి అమ్మని తీసుకెళ్ళింది. మళ్ళీ వచ్చి మంచం మీద పడుకొని ప్రభు పిలుస్తున్నావా అన్నాడు. మళ్ళీ పడుకొని వచ్చి ప్రాణం వచ్చినారు. ఇంకొక సహోదరి యవనస్పురాలు బ్లడ్ క్యాన్సర్ ఉన్నది. నేను ఇంకొక ఆయన ప్రార్థనకే వెళ్ళినాం. ప్రార్థన చేసి బయటకు వచ్చే లోపల ఆయన కూడా అట్లే అన్నాడు, అడుగో ప్రభు పిలుస్తున్నాడు రమ్మంటున్నాడు అని. ప్రభు బిడ్డలు అట్లా ఒకవేళ కంటి తెరవబట్టి అట్లా చూస్తారు. ప్రభుని ఎరగని పిల్లలు కనుక చనిపోతే వాళ్ళ అవస్థ చూడాలి. ఒక స్వెట్లానా అని స్టాలిన్ కూతురు ఒక పుస్తకం రాసింది, స్టాలిన్ ఎట్లా మరణించినాడు. భయంతో వనికి అదిగదిగా ఆ మూలన ఏదో వస్తుందంట, ఇదిగో ఈ మూలన ఏదో వస్తుందని వణికిపోతారన్నమాట. కానీ ప్రభు బిడ్డలకు నేను ఆ పుస్తకాన్ని చదివినా, స్వట్లానామో ఏమాట పేరు, అంటే ఆయన మరణానికి ఎంత భయపడి ఎంత భయపడ్డాడు ఆయన అని ఆయన సంగతి అంతా ఆయన గురించి రాసింది. అంటే నేను చెప్పేది ఏమిటంటే, దేవుడు లేకుండా గనక చనిపోతే భయంకరమైన సంగతి. నీ నిత్యత్వం ఎక్కడ కనిపెడతావు? ఇంకా మళ్లీ సువార్త యువార్త ఏమీ లేవు. ఇంకా మంగళగిరిలో ఇట్లా జరిగే కూటాలు అక్కడ పెట్టి రక్షణ పొందండి అని చెప్పేవాడు ఎవరూ ఉండరు. అందుకే దేవుడు అయ్యా చెప్పినట్టు సువార్తను ప్రకటించాలి. సువార్తను ఎందుకు ప్రకటిస్తాం? మరణమైన తరువాత నరులు తిరిగి బ్రతుకుదురా, నువ్వు ఎక్కడికి వెళ్తావు, ఏం చేస్తావు? ఇది ప్రాముఖ్యమైన ప్రశ్న. కాబట్టి ప్రేమైన సహోదరి, మోసపోనే పోవద్దు. సమయం ఉండగని, గుండె కొట్టుకుంటూ ఉండగని, గాలి తీసుకోవడానికి ప్రాణం ఉండగని తీర్మానం చేయాలి. అది జ్ఞానం. తీర్మానం చేయకుండా బ్రతకడమే అజ్ఞానం, పశుత్వం. మనిషికి పశువుకు ఇదే భేదం. పశు ఎక్కడ వెళ్తుందో తెలియదు. మనుషులమైన మనం ఎవరం, ఎందుకున్నాం, ఎక్కడికి వెళ్తాం? ఇవి ప్రాముఖ్యమైన ప్రశ్నలు. కాబట్టి ప్రభునే గనక నమ్ముకుంటే ప్రాణం పోతే అది ప్రమోషన్. నేరుగా దేవుని సన్నిధిలోకి వెళ్తా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:12 నేను ఇరుకులబడి ఉన్నాను అని ఆయన అంటారు. చూడండి, ఎవరైనా మంచి దేశం ఒక అమెరికా పోయి వచ్చారనుకోండి, మళ్ళీ ఎప్పుడు వెళ్దామా అని ఆ కొత్తగా అనిపిస్తా ఉంటుంది, ఆ దేశం చాలా బాగుంది అని. కానీ ఈ మనిషి కూడా అమెరికా కంటే గొప్ప దేశమైన పరలోకానికే వెళ్ళినాడు. వెళ్ళి అక్కడ ఉండే విషయాలు మాట్లాడడానికి కూడా యోగ్యత లేనట్లుగా అది పలకకూడదు అన్నాడు అని నేను ఎప్పుడు వెళ్దనా అనేవాడు అని మొదటి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1:23 ఈ రెండింటి మధ్య ఇరుకునబడి ఉన్నాను. నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. ఎప్పుడు వెళ్దామా ఆయన దగ్గరికి అని ఆశ కలిగి ఉన్నా. కానీ నేను వెళ్తే మిమ్మల్ని పోషించే వాళ్ళేరి ఆత్మీయంగా, కాబట్టి మీ కొరకే నేను అది అంత ప్రమోషనే మానుకుంటున్నా అని ఆయన అంటున్నారు. కాబట్టి ప్రభు ఎరిగిన బిడ్డలు ఎవరైనా సరే వాళ్ళు గనక మరణిస్తే నేరుగా దేవుని గ్రంథం ప్రకారం దేవుని సన్నిధిలోనికి, ప్రలోకానికి వెళ్తారు. ఒకవేళ చనిపోకుండా బ్రతికినాము అనుకోని ఇంకా కొంతకాలం ప్రజలైనా రావచ్చు. ప్రభు గనక వస్తే పైకి వెళ్తాం. కానీ మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు ప్రభు దగ్గరకు నా మళ్ళీ వాళ్ళు మార్పు చెందుతారు. అది తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4:13 నుంచి 18 వరకు చదివినాం. ఆ వచనాల్లో యేసు ప్రభు యొక్క రాకడ 7 మెట్లలో వివరించబడింది. ఆయన త్వరగా రానై ఉన్నాడు. ఆయన త్వరగా రానై ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు యొక్క మొదటి రాకడ కంటే రెండవ రాకడని గురించిన వాగ్దానాలు ఎక్కువగా ఉన్నాయి. ఆదికాండం 3:15 ఆయన రాకడను గురించి తెలియజేస్తాది. తరువాత బలాకీ గ్రంథం ప్రాచీన నిబంధనలో చివరి గ్రంథం 4 అదే చెబుతాది. ఏమని? ఆయన రానై ఉన్నాడు. మలాకీ గ్రంథానికి మత్తయి సువార్తకు 400 సంవత్సరాల గ్యాప్, సైలెన్స్. 400 మళ్ళీ ఆ సైలెన్స్ ఒక్కసారి బ్రేక్ అయింది. ఎట్లా అయింది? ఆయన తిరిగి వస్తాడు అనే దానిలో గాబ్రియల్ దూత వచ్చి ఆ ప్రభు జన్మించనై ఉన్నాడు, దావీదు సింహాసనాన్ని అలంకరించనై ఉన్నాడు. అది రెండవ రాకడం గురించి. యేసు ప్రభు సిలువలోకి ఎక్కడి పూర్వం ఆయన ఇట్లా అన్నాడు. యోహాను సువార్త 14:4 మీ హృదయాల్ని కలవరపడనీయకుడి. దేవుని యందు నమ్మకముంచుతున్నారు, నా యందు నమ్మకముంచుడి. నేను పైకి వెళ్తా ఉన్నా. ఎందుకనుకున్నారు? నీకు నివాస స్థానాలు ఏర్పరుస్తాను, అవి ముగించిన తర్వాత మళ్లీ వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్తాను అని అన్నారు. తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5 ఉన్నాయి. ఈ 5 ఆఖరి పారాగ్రాఫ్లు ప్రతి అధ్యాయంలో ఆయన వస్తాడు అని వాటి గురించే వ్రాయబడింది. 2 తెస్సలోనీయులకు 3 ఉన్నాయి. ఏవైతే దీనిలో ఆయన చెప్పలేకపోయినాడో ఆ 3 ఆయన చెప్పినాడు. ప్రకటన గ్రంథం గ్రంథం అంతా ఆయన 2 ఏం జరుగునై ఉన్నాయో దాని గురించి వ్రాయబడింది. ఇన్ని వాగ్దానాలు, ఇన్ని సింబల్స్, ఆయన గురించిన దృష్టాంతరాలు రాకడం గురించి ఉన్నాయి. అంటే అర్థం, ఆయన వస్తాడు, ఆయన వచ్చి తీర్తాడు. ఆయన కనుక వస్తే ఒకవేళ ఈ సంవత్సరం రావచ్చు, ఈ మాసం కూడా రావచ్చు. ఆయన 2 రాకడకు నెరవేరవలసిన ఇంకా ప్రవచనాలు ఏమీ లేవు. ఒక కేక వినపడాలంటే ఈ రాత్రి వినపడితే ఆయన నమ్మిన బిడలు మాయమైపోతారు. ఇది మొదటి, ఆయనకై ఆయనే వస్తాడు. కారణం, ఆయన ప్రాణమిచ్చి మనల్ని ప్రేమించి కొన్నాడు. రెండవదిగా, ఆయన ఒక కేకలోనై ఉన్నారు. ఆయన కేకలో మహత్తరమైన శక్తి ఉంది, జీవముంది అని మనం ఒక దినం రుజువు చేసినాం. కాబట్టి కేక ఈ రాత్రైనా వేయచ్చు, రేపైనా, ఈ సంవత్సరం అయినా. మూడవదిగా, మూడ ధ్వని వినిపింపనై ఉన్నది. ఇస్రాయేలీలకు బూర ధ్వనులనేవి చాలా ప్రాముఖ్యం. ఒకలాంటి బూర ధ్వని కనుక వేసినప్పుడు అందరూ ఒక స్థలానికి వస్తారు, మళ్లీ ఇంకొకలాంటి బూర ధ్వని వినిపించినప్పుడు వాళ్ళు కదిలి వెళ్తారు. కాబట్టి బూర ధ్వని ఒకటి వినిపించనై ఉంది. నాలుగవదిగా, ఒక ప్రధాన దేవదూత రానై ఉన్నాడు. ఆయన మిఖాయేలై ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, పేరు లేదు. ఐదవదిగా, మృతులు ఉన్నట్టుండి లేస్తారు. అదా ఎవరు వాళ్ళు? పరలోకంలో దేవుని సన్నిధిలో ఆత్మల రూపంలో మహిమతో ఉండే మనుషులకు మళ్లీ దేవుడు ఈ బలహీనమైన శరీరాలు కాకుండా బలమైనవి, అంటే వాటిల్లో ఏ లిమిటేషన్స్ ఉండవు, ఆ బలహీనత ఉండదు, హద్దుబాట్లు లేని శరీరాన్ని, ఆయన లాంటి శరీరాన్ని ఇచ్చి వాళ్ళని లేపనై ఉన్నారు. ఆరోగిగా, మనల్ని కూడా, మనం ఈ పందాల్లో ఇట్లా ఉన్న ఆయన కేక వినపడితే ఆయన రాకడకై ఎవరైతే కాచి ఉన్నారో వాళ్ళు అట్లానే పందాల్లో నుంచి వెళ్తారు. మనం నమ్మినా సత్యం, నమ్మకపోయినా సత్యం, అది అబద్ధం కనుకైతే దేవుడు పచ్చి అబద్ధికుడు, ఆయన వాక్యం అబద్ధం. కానీ సంఖ్యాకాండం 23:19, ఆయన అబద్ధమాగటకు నరుడు కాదు. యోహాను సువార్త 17:17, ఆయన వాక్యం సత్యం. యోహాను సువార్త 14:6, ఆయనే సత్యం. తీతుకు రాసిన పత్రిక ఆ మొదటి అధ్యాయంలో, రెండవ అధ్యాయం, అబద్ధమాడలేరని దేవుడు. హెబ్రీలకు రాసిన పత్రిక 6:18, అబద్ధమాటకు ఆయనకు చేత కాదు. కాబట్టి వస్తానన్నవాడు వచ్చి తీర్తాడు. ఆయన వస్తేనే పైకెళ్ళాలి, లేకపోతే చనిపోయిన సమాధిలో ఉంటే తిరిగి లేస్తాం. ఈ నిరీక్షను బైబిల్ 3 మాటలు చెబుతారు. జీవము కలిగిన నిరీక్షణ ఇది. హోప్లెస్ లైఫ్ కాదు. హోప్లెస్ లైఫ్ అంటే ఏమవుతుందో తెలియదని హోప్లెస్ అంటా ఉంటాం. నిరీక్ష లేని బ్రతుకు, నిరీక్షణ లేని బ్రతుకు. ఇది నిరీక్షణతో కూడింది. ఈ నిరీక్షణ 1 పేతురు 1:3 ప్రకారం జీవము కలిగిన నిరీక్షణ. రెండవదిగా, తీతుకు రాసిన పత్రిక 2:13, అది బ్లెస్సెడ్ హోప్, ధన్యకరమైన నిరీక్షణ. తెసలోనీయులకు రాసిన 2:16 గుడ్ హోప్ అంట, మంచి శుభ నిరీక్షణ. ఇది విశ్వాసి కలిగింది. కాబట్టి మరణమైనా సరే, జీవమైనా సరే, ఆయన రాకడైనా సరే పైకెళ్తాం. అది బ్రతుకు, అసలైన బ్రతుకు, ఆనందకరమైన బ్రతుకు, మీనింగ్ఫుల్ లైఫ్. ఏ నిరీక్షణ లేదు, హోప్ లేదు, ఏమవుతామో, ఏదో ఇక్కడే 1000 ఏళ్ళు బ్రతికినట్టు అంతా ఇక్కడే భూమినే చూసుకోవడం, బ్రతకడం విచారమైన దౌర్భాగ్య స్థితి. మరణమైన తర్వాత నరులు బ్రతుకుదురా? దీనికి జవాబు ఈ రాత్రి కనుగొన్నాం. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగునా సహోదరులు. కొంతమంది నాకు తల్లుల్లాగా ఉన్నారు. మీ సంగతి ఏమిటి? మరణమంటే భయమా? ఆయన గనక నమ్ముకుంటే మరణ భయం నుంచి విడుదల, మరణమా నీ ముల్లెక్కడ అని పౌలు అన్నాడు. ఆయన ఎరగకుండా మరణించడం భయంకరం. కాబట్టి నీ నరకాన్ని, నా నరకాన్ని ఆయన అనుభవించినాడు. కాబట్టి రాత్రి ప్రభువ, నేను మిమ్మల్ని విశ్వసిస్తూ ఉన్నా, నా పాపాలు క్షమించండి, నన్ను రక్షించండి అని ప్రార్థన చేయండి. అప్పుడు ఈ కూడికలు మీకెంతో ఆశీర్వాదకరం. ఇట్లా తీర్మానం చేయకుండా ఎట్లా వచ్చిన వాళ్ళు అట్లా వెళ్తే ఇది ఒక తమాషా మీటింగ్, అంతకు తప్పితే ఏమీ లేదు. వాళ్ళు ప్రయాసపడ్డారు ఏదో కూడికలు. నేను అంత దూరం వచ్చి ఇక్కడ మంగళూరులో నేను ఎప్పుడు ఇట్లాంటి టైమింగ్స్ చూడలేదు. మధ్యాహ్నం అన్నం 5 గంటలకు, రాత్రి అన్నం 12 గంటలకు, 5 గంటలు 4 గంటలు రోజుకు నిద్ర. ఇట్లా ఇంత కష్టపడి ఇన్ని తీర్మానం కనుక లేకపోతే ఈ ప్రయాసమంతా వ్యర్థం. కాబట్టి తీర్మానం చేద్దామా అండి. ఆ వెనక ఉండేవాళ్ళు, ఆ సైకిల్ దగ్గర, ఆ షాపుల దగ్గర ఎవరైనా, దేవుడు మీకు సహాయం చేయుగాక. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి, ఇంకా అయిపోయింది మీటింగ్. అందరూ ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మరణమైన తరువాత మనుషులు తిరిగి బ్రతుకుదురా? ఇది ఎంత ప్రాముఖ్యమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు మీ లేఖనాల్లో నుండి జవాబును వెతికినా మీకు స్తోత్రాలు. మీ వాక్యానికి మీరు కచ్చి అనేకులను రక్షించండి. యేసుప్రభు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒక్క క్షణం దయచేసి అట్లానే ఉండండి. ఈ రాత్రి యేసుప్రభువును మీ రక్షకుడిగా మీరు స్వీకరించాలి అని, మీ జీవితాలు మార్చుకోవాలి అని ఎవరైనా తీర్మానం కనుక చేసింటే, ఇక్కడ ఎవరైనా సరే తీర్మానం చేసింటే సిగ్గుపడకుండా ధైర్యంగా లేచి నిలబడండి. ఎక్కడున్నా సరే, ఎవరైనా సరే, ఈ రాత్రి నా ప్రభు కొరకై నేను తీర్మానం చేస్తాను అని. ఎవరైనా ప్రభు మిమ్మలను దీవించునుగాక, మిమ్మలను దీవించునుగాక. ఇంకా ఎవరైనా ఒకవేళ లేవడానికి కష్టంగా అయితే చేతులన్నా ఎత్తి చూపించాలి. ఎవరైనా ఎవరైతే లేవలేరో చేతులు ఎత్తి చూపించండి. ఈ రాత్రి మేము మా ప్రభువును మా రక్షకునిగా స్వీకరిస్తా అనేవాళ్ళు. ఇంకా వెనకైనా ఇంకా చేతులైనా చేతులు చాలా కనపడుతున్నాయి, ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఇంకా ఎవరొచ్చులైనా సరే, చిన్నపిల్లలైనా సరే, ఈ రాత్రి యేసు ప్రభువును మీ రక్షకునిగా స్వీకరించాలి అనేవాళ్ళు. ప్రభు మిమ్మలను రక్షించునుగాక, మిమ్మలను దీవించునుగాక, మిమ్మలను దీవించునుగాక, మిమ్మలను దీవించునుగాక. మీ ఒక్క పని చేయాలి, రేపటి నుంచి మనుషులకు మీ సాక్ష్యం చెప్పండి. అప్పుడు మీరు ఆత్మలో ఎదగగలరు. ఎగతాళి చేస్తారు, తమాషా చేస్తారు, అయినా భయపడాల్సిన అవసరం లేదు. సత్యం సత్యంగా చెప్పాలి. మా ప్రభువుని మేము అంగీకరించినా ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మాకు సహాయం చేస్తారు, ఇక మాకు భయం లేదు. దయచేసి అందరూ కూర్చోండి. ప్రభు మిమ్మల్ని బహుగా జీవించునుగాక. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఈ రాత్రి మీరు మా మధ్యలో జరిగించిన కార్యమునకై మీకు వేలాది వేల వందనాలు. ఎవరైతే నిలబడ్డారో, ఎవరైతే చేతులెత్తారో, వారికి పాప క్షమాపణ నిశ్చేత నిజంగా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. చెప్పశక్యము గాని మహిమాయుక్తమైన సంతోషం, శృంగధ్వన్న స్తోత్రం వారికి వినిపించండి. ఈ 5 రోజులు మీరు మీ విశ్వాస్యతను మానవ బలహీనతల్లో మీరు ప్రత్యక్షపరిచినందుకై మీకు స్తోత్రాలు, వందనాలు. అందరినీ మీ దైవహస్తాలను అప్పగించుకుంటున్నాం. యేసు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.
కృపామయుడు మినిస్ట్రీస్ వారి క్యాసెట్స్ కావలసిన వారు ఈ అడ్రస్ కు వ్రాయండి. పోస్టు ద్వారా పంపగలం. మా అడ్రస్: ఎన్ దాసుబాబు, డైరెక్టర్, కృపామయుడు మినిస్ట్రీస్, వసంతరాయపురం, 5వ లైను, గుంటూరు 5220002, ఆంధ్రప్రదేశ్, ఇండియా.